సో మనం పోయిన క్లాస్ లో మధువన్, తాళవన్, కుముదవన్, బహుళవన్, సో ఈ నాలుగు వనాలని చూసుకుంటూ అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైన కొన్ని స్థలాలని మనం మాట్లాడుకొని తర్వాత క్రమంగా అది రాధాకుండ వైపు వెళ్తుంది. అయితే మనం ఇది జనరల్ గా బ్రజమండలం వెళ్ళే రూట్, ఆ రూట్ లో వెళ్తారనమాట. ఇంకా ఇస్కాన్ రూట్ అలా వెళ్తుంది, కానీ మనం అట్లా వెళ్ళకపోవచ్చు, డైరెక్ట్ గా రాధాకుండకి వెళ్ళకపోవచ్చు. మనం ప్రత్యేకంగా వేరే రోజు గోవర్ధన పరిక్రమ చేస్తూ ఆ పరిక్రమ చేసే క్రమంలో మనం రాధాకుండ చూస్తాం. సో అందువల్ల మనం రాధాకుండ గురించి ముందుగా మాట్లాడుకోకుండా మనం గోవర్ధన పరిక్రమ గురించి మాట్లాడుకొని ఆ తర్వాత రాధాకుండ దగ్గరికి వెళ్తాం. సో ఉపదేశామృతం 9వ శ్లోకంలో ఈ బ్రజమండలం గురించి, బ్రజమండలం ఉన్నటువంటి గోవర్ధన గురించి, గోవర్ధన ఉన్నటువంటి రాధాకుండ గురించి చాలా ప్రత్యేకంగా, చాలా విశిష్టంగా చెప్పబడింది అనమాట. ఎవరు సాక్షాత్ రూప కోసం అని చెప్తున్నారు. సో 9వ శ్లోకంలో వైకుంఠ జనితో వరా మధుపురి తత్రాపి రాసోత్సవ వృందారణ్యముదార పాని రమణ తత్రాపి గోవర్ధన రాధాకుండమిహాపి గోకులపతే ప్రేమామృతాప్లావన కుర్యాదస్య విరజతో గిరితటే సేవం వివేకీనకః. ఈ శ్లోకం మనకి ఉపదేశామృతం 9వ శ్లోకంలో ఉంది. సో ఏం చెప్పబడుతుందంటే వైకుంఠం కంటే కూడా మన వైకుంఠం ఎలా ఉంటుంటాం. సో మనం మరణించిన తర్వాత కృష్ణుడు స్మరణలో ఒకవేళ మనంగా చనిపోతే వైకుంఠం ఎలా ఉంటుంటాం, కానీ ఉపదేశామృతం ప్రకారంగా వైకుంఠం కంటే కూడా మధుర చాలా గొప్పది. ఏంటది మధుర? మధుర ఎక్కడుంది? ఇక్కడ మధుర, అక్కడ కూడా మథుర ఉంది. ఆ మథుర, ఆ ద్వారక, ఆ వైపు గోలోకం అన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు కృష్ణుడు, తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. సో మథుర ఉంది. సో మథుర ఎందుకు మథుర గొప్పది అంటే మథురలో కృష్ణుడు జన్మించాడు కాబట్టి. అయితే మథుర కంటే కూడా బృందావనం చాలా గొప్పది. బృందావనం అనేటువంటి ఒక వనం చాలా గొప్పది. ఎందుకు గొప్పది అంటే అక్కడ రాసలీల భగవంతుడు చేశాడు. బృందావనంలో చాలా వనాలు ఉన్నాయి, ఆ చాలా వనాల్లో కంటే కూడా బృందావనం అనేది, ఆ వనం చాలా ఇంకా శ్రేష్టమైనది. ఎందుకంటే అక్కడ భగవంతుడు రాసలీలు చేశాడు కాబట్టి. సో బృందావనంలో రాసలీలు చేసిన దానికంటే కూడా కృష్ణుడు ఈ శ్లోకం ప్రకారంగా రూప గోసాయి ఉన్నాడంటే గోవర్ధనం ఇంకా గొప్పదని. బృందావనంలో గోవర్ధనం ఇంకా గొప్పదని, ఎందుకంటే ఆ గోవర్ధనాన్ని కృష్ణుడు సాక్షాత్ తన చేత్తో పైకెత్తాడు. సో పైకెత్తాడు కాబట్టి గోవర్ధనం ఇంకా విశిష్టమైంది, ఇంకా ప్రాముఖ్యమైంది. సో సరే, గోవర్ధనంలో ఇంకా విశిష్టమైన ఒకటి ఉంది, అదేంటంటే రాధాకుండ. సో రాధాకుండ గోవర్ధనం కంటే కూడా ఇంకా విశిష్టమైంది, ఎందుకంటే అక్కడ మాధుర్య ప్రేమ భరిత లీలలన్నీ కూడా జరిగాయి. సో గోవర్ధనం ఒకటి చేతి ఎత్తిందనే కాదు, అన్ని రకాల లీలలు గోవర్ధనమే జరిగినాయి. కానీ ఆ అన్ని రకాల లీలలకి ఇంకా హయ్యెస్ట్ లీల వచ్చేసి మాధుర్య ప్రేమ భరితమైనటువంటి లీలలు, అది రాధాకుండలో జరిగింది. కాబట్టి వైకుంఠం కంటే ఏది గొప్పది? మథుర. మథుర కంటే బృందావనం, బృందావనం కంటే గోవర్ధనం, గోవర్ధనం కంటే రాధాకుండ. అలాంటప్పుడు తెలివైన వాడు గోవర్ధనుడి పాదాల వద్ద ఉన్న రాధాకుండ సేవ చేయకుండా ఎలా ఉంటాడు, ఎలా ఉండగలడు? సో ఇప్పుడు దాకా వాస్తవానికి మనకి ఈ పేర్లని మనం పెద్ద తెలియాల, కానీ ఈ పరంపరలో ఉన్నటువంటి ఆచార్యులు రాధాకృష్ణుల యొక్క మిళితమైనటువంటి ఒక అవతారం చైతన్య మహాప్రభు సాక్షాత్ ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియజేశాడు, వాళ్ళు మనకి తెలియజేస్తున్నారు. ఎంతమంది ఇక్కడ రాధాకుండ పేరు ఎంతమంది ఉన్నారు? గోవర్ధన్ ఎంతమంది దాని పేరు? అంత విశిష్టమైన దాన్ని తెలియదా? విశిష్టమైన తెలిసింటే మనం ఇక్కడ ఉండం కదా, వెళ్ళి వెంటనే మనం ఒక రౌండ్ వేసుకుని వచ్చేస్తాం కదా. మనం ఇటువైపు అన్ని ఇటువైపు మనం ఏం లేదు. శివుడిది తిరువన్నామల అరుణాచల్. మన ఇటువైపు ఉన్నాం కాబట్టి అక్కడ అది తెలిసింది, పోయి తెలుసుకొని వచ్చేస్తున్నాం. కానీ వైకుంఠం దాటి, మథుర దాటి, బృందావనం దాటి గోవర్ధనం, గోవర్ధన యొక్క పాదాల దగ్గర ఉండే రాధమ్మ. సో మనం ఆ పరిక్రమం చేయబోతున్నాం. సో గోవర్ధన ఆవిర్భావం గురించి కానీ మాట్లాడుకుంటే, అది ఆది వరాహ పురాణాలు. అసలు గోవర్ధన ఎలా వచ్చాడు, ఆయన ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలా బృందావనం చేయరు. సో ఎవరైతే ఆదివారం పురాణ ప్రకారం అయితే ఎవరైతే గోవర్ధన పరిక్రమం చేస్తారో వాళ్ళకి మళ్ళీ ఇంకో జన్మ ఉండదండి, జన్మరాహిత్యం పొందేస్తారు. అలాగే మథురా మహత్యంలో, మథురా మహత్యం ఏం చెప్పారంటే, గోవర్ధన పరిక్రమం చేస్తే మాత్రం వాళ్ళు ఒక రాజసూయ యజ్ఞం లేదంటే అశ్వమేధ యజ్ఞం చేసిన దాంతో సమానం అంట. సో గట్టిగా మాట్లాడితే 6 గంటలు కరెక్ట్గా జన్మం చేస్తే, రాజసూయ యజ్ఞం చేయాలంటే ఇన్ని వేల కోట్లు కావాలా, ఎంత బ్రాహ్మణులు కావాలి, ఎంత మంత్రాలు తంత్రాలు ఇవన్నీ. కాబట్టి గోవర్ధనుడు కొన్ని చెప్పండి, కృష్ణుడు గోవర్ధనుడు, కృష్ణుడే ప్లస్ గోవర్ధనుడు కృష్ణుడు యొక్క సేవకుడు కూడా. కృష్ణుడి కోసం సేవకుడుగా అన్ని వసతులు ఏర్పాటు చేస్తాడు ఆయన లీలల కోసం. అందువల్ల ఆయన్ని హరిదాస వర్య అని కూడా అంటారు. హరిదాస వర్య, హరిదాసుడు, హరిదాసుల్లో కంటే ఈయన హయ్యెస్ట్ శ్రేష్టమైన వాడు అన్నమాట హరిదాసుడు. అందువల్ల ఆయనకి హరిదాస వర్య అనే పేరు కూడా. సో రాధారాణి ఆవిర్భవించక ముందర ఇక్కడ ఆమె అనుకున్నాడు, కృష్ణుడు అన్నాడు, నేను వచ్చే లోపల ఫస్ట్ నువ్వు వెళ్ళిపో, ఆ తర్వాత నేను ఎట్లాగో వస్తాను. ఎందుకంటే ఈ బద్ధ జీవులందరూ కూడా మనం తీసుకురావాలంటే మనం అందరం కూడా కలిసి లీలలు చేసి తీసుకురావాలి. అప్పుడు ఆమె అంటుంది అనమాట, నేను అక్కడికి వెళ్ళాలంటే ముందు యమునా గోవర్ధన ముందు అక్కడికి వెళ్ళిపోవాలి, వాళ్ళు ఉంటేనే నేను అక్కడ వెళ్ళి నేను నివసించగలుగుతాను, లేకపోతే వాళ్ళు లేకపోతే నేను ఉండలేను. కాబట్టి మీరు కంపల్సరిగా అక్కడ యమున కానీ లేకపోతే గోవర్ధన కానీ కంపల్సరిగా ఉండాలన్నమాట. కాబట్టి గోవింద లీలామృతంలో ఏం చెప్పబడిందంటే, వాస్తవానికి గోవర్ధనుడు చూడడానికి నెమలి ఆకారంలో ఉంటాడు అని, పైనుంచి కానీ చూస్తే నెమలి ఆకారంలో ఉంటాడు. సో నెమలి ఆకారంలో కనుక గమనిస్తే కనుక దానికి ఆ ముఖానికి కళ్ళుగా, నెమలి ముఖానికి కళ్ళుగా రాధాకుండు శ్యామకుండు ఉంటాయి. దాని యొక్క తోక పూంచారి అనేటువంటి ఒక గ్రామం ఉందన్నమాట, ఆ గ్రామం వచ్చి తోకలాగా కనిపిస్తుంది అనమాట మొత్తం. కాబట్టి ఎలా వచ్చింది గోవర్ధనుడు, ఎలా వచ్చాడు బృందావనానికి? సో పులస్త్యముని ఒకసారి సెల్మలి ద్వీపం వైపు ఆయన నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అక్కడ చాలా కొండలు చూశాడు అంటే, చాలా కొండలు చూసి ఆనందపడ్డాడు అనమాట, ఇంకా అద్భుతంగా ఉన్నాయి, చూడడానికి చాలా అందంగా ఉన్నాయని. అప్పుడు ఆయన అనుకున్నాడు అనమాట, కాశీలో అసలు కొండ లేదు, కాశీ కూడా కొండ ఉంటే బాగుండు, కొండ ఉంటే నేను కూడా ఆ కొండ మీద నేను కూడా హ్యాపీ కూర్చొని నేను కూడా తపస్సు చేయగలుగుతాను, చాలా మంది వచ్చి ఆశ్రయం తీసుకోగలుగుతారు అనుకోని. సో ముఖ్యంగా అక్కడున్న చాలా కొండల్లో గోవర్ధనుడిని చూసి చాలా ముచ్చటేసింది అనమాట, అందంగా ఉన్నాడు. అప్పుడు వాళ్ళ తండ్రి అయినటువంటి ద్రోణుడు ఆ కొండల మతానికి తండ్రి లేదా రాజు ద్రోణుడు. సో ఆయన పోయి అడిగాడు అనమాట, అయ్యా నాకు గోవర్ధనుడు కావాలి, నాకు గోవర్ధనుడితో పాటు నాతో పాటు నేను తీసుకెళ్తానంటే, ఏ తండ్రికైనా ఎలా ఇష్టం ఉంటుంది కొడుకు దూరం అవుతున్నాడంటే. కాబట్టి ఫస్ట్లో కొద్ది సంశయించారు, కానీ తర్వాత పులస్త్యముని అడిగాడు కాబట్టి, సో బ్రాహ్మణులు అడిగింది మనం కాదనకూడదని చెప్పేసి సరే తీసుకెళ్ళి అంటాడు. కానీ ఇద్దరికి చాలా కష్టం ఉందన్నమాట, విడిపోవడానికి వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి ఆ వియోగం ఇద్దరికి కష్టంగా అనిపించింది. అయితే అప్పుడు గోవర్ధనుడు వదిలిపోలేక ఒక షరతు పెట్టాడు అనమాట పులస్త్యమునికి, ఏమని, ఎక్కడైనా నువ్వు దించేవంటే నాడే ఉండిపోతాను. కాబట్టి తీసుకెళ్తే డైరెక్ట్ గా కాశీకి తీసుకెళ్ళిపోవాలి, ఎక్కడైనా దించితే. సో అప్పుడు ఎక్కడైతే బృందావనం దగ్గరికి వచ్చిందో ఒక కథలో ఏం చెప్తారంటే, బోధుడు కావాలని వెయిట్ పెరిగాడంట. అక్కడ బరువు బరువు పెరిగి 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 ఇంకా పులస్తిమని మొయ్యాక ఆయనకి ఆయాసం వచ్చేసి, సరే కొద్దిసేపు ఆడ పెడదాంలే, ఆ విషయం మర్చిపోయాడు. అంతే ఎవరికైనా టెన్షన్ వస్తుంది. మనం కథాన్ని లేకపోతే మన ఆలోచనలు అయితే మనం మాట ఇచ్చింది అని పక్కకి వెళ్ళిపోతుంది. ఆడ పెట్టేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ లేపాలని చూసినప్పుడు అప్పుడు వెంటనే పులసమనికి కోపం వచ్చి క్షమించడం. ఏమన్నా అంటే నువ్వు ఇంకా పోను పోను, ప్రతి సంవత్సరం ఆవకి సైజు నీ సైజు తగ్గిపోతా వస్తావు. సో అందువల్లనే ఇప్పుడు గమనిస్తే కనుక ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా వరకు గోవర్ధనుడు లేడు. చాలా ఏరియాస్ లో మొత్తం సిటీ అంతా వచ్చేసింది. కొన్ని దగ్గరలో మాత్రమే మనం గోవర్ధన్ చూడగలుగుతాం, మొత్తంలో మనం చూడలేము. సో ఇంకా 1 సంవత్సరాలు పోతే, ఇంకా 2 సంవత్సరాలు పోతే ఇంకొక కథలో ఏంటంటే, ఇట్లానే పులస్మని తీసుకెళ్ళాడు కానీ భగవంతుడు అక్కడ గోవర్ధనుడిని అక్కడ పెట్టాలని చెప్పేసి భగవంతుడే సో ఆయనకి ప్రకృతి పిలిచేటట్టు చేశాడు. ప్రకృతి పిలిచేటట్టు చేశాడు. ఇంకా ఆయన అర్జెంట్ కదా, తప్పదు గోవర్ధన ఆడ పెట్టేసి పోయేసి పని చూసుకొని వచ్చాడు అనమాట. వచ్చి చూస్తే ఎత్తలేకపోయాడు. సో ఆటోమేటిక్ గా అరే అట్లా మళ్ళీ క్షేపించాడు అనమాట. సో అట్లనే ఇంకొక కథలో కూడా ఇక్కడికి గోవర్ధన రావడానికి ఇంకో కారణం, ఒక కారణం ఏంటంటే, సో హనుమంతుడు రాముడు వంతెన కట్టాలనుకున్నప్పుడు, రామసేతు కట్టాలనుకున్నప్పుడు హనుమంతుడు పోయి రాళ్ళు సేకరించాడు ఆ వంతెన కట్టడానికి. సో హనుమంతుడు చాలా దగ్గరలో పోయి, కొండల దగ్గర పోయి అంతా కూడా రాళ్ళు బాగా సేకరించుకుంటూ వచ్చి వంతెన కట్టుకుంటూ వచ్చాడు. కానీ గోవర్ధన నుండి పక్కన పెట్టిన గోవర్ధన దగ్గర నుంచి రాళ్ళు తీసుకోపోవాలా, ఈయనేమో గోవర్ధనుడేమో దా నా దగ్గర తీసుకుపో నా దగ్గర తీసుకుపో అని ఆతృతగా ఉన్నాడు. కానీ ఆయన సరే ఈ కొండ తర్వాత ఆ కొండ, ఆ కొండ తర్వాత ఆ కొండ అన్నట్టుగా రాళ్ళు తీసుకొని పోతా వచ్చి అడు పెట్టాడు అనమాట. సరే ఇంకా నెక్స్ట్ కొండ వచ్చేసి నువ్వు గోవర్ధన దగ్గర నుంచి తీసుకోపోవాలి, కానీ ఈ లోపల ఇక్కడ వంతెన పూర్తి అయిపోయింది, ఇంకా అవసరం రాలా రాళ్ళు అవసరం రాలా. అప్పుడు గోవర్ధన చాలా బాధపడతాడు అనమాట, అదే నేను రాముడి చివరి నేను వినియోగపడలేదే పాల్గొనలేదే అంటే. అప్పుడు ఆ బాధలో యాక్చువల్లీ చెప్పండి శపించాలనుకున్నాను హనుమంతుడిని. కానీ అప్పుడే వెంటనే హనుమంతుడు గ్రహించి బాధపడ్డాను గ్రహించి నువ్వేమో బాధపడద్దు, ద్వాపర యుగంలో నీకు ఒక అవకాశం వస్తుంది, సాక్షాత్ కృష్ణ బలరాములు వచ్చి మొత్తం నీ దగ్గరే లీలలన్నీ కూడా వాళ్ళు చేస్తారు, కాబట్టి నువ్వు అంత బాధపడాల్సిన అవసరం లేదు అన్నాడు. సో ఆ విధంగా సో గోవర్ధనుడికి రావడం, తర్వాత కృష్ణ బలరాములు కానీ గొప్ప బాలందరూ కూడా ఇక్కడ నిల చేయడం అనేది జరుగుతుంది. సో ముఖ్యంగా గోవర్ధన పరిక్రమ దగ్గర చూస్తే కనుక గోవర్ధన పూజ రోజు అలాగే గురు పౌర్ణమి రోజు, సో ఈ 2 రోజులు మనం చూస్తే కనుక మ్యాక్సిమం అందరూ కూడా గోవర్ధనని పరిక్రమ చేస్తారు, వేల మంది వేల మంది వచ్చేస్తారు. సో గురు పౌర్ణిమ అంటే అక్కడ వచ్చేసి సనాతన గోస్వామి ఆయన ఆయన గురువుగా వాళ్ళు స్వీకరించారు అనమాట, మొత్తం ప్రజవాసులను కూడా సనాతన కోసం గురువుగా స్వీకరించి సో ఆయన యొక్క జ్ఞాపకంగా సో వాళ్ళు పరిక్రమ చేస్తారు అనమాట. అలాగే గోవర్ధన లీల మన చెప్పుకున్నా చాలా సార్లు, బట్ ఇప్పుడు అంతగా మనం అది చెప్పుకుంటూ పోతే టైం సరిపోదు. సో క్లుప్తంగా మనం చెప్పుకుంటాం. సో ప్రతి సంవత్సరం నందమహారాజు వర్షాల కోసం ఇంద్రుడిని పూజించేవాడు, ఇంద్రుడి కోసం యజ్ఞం చేసేవాడు. అది కృష్ణుడు ప్రశ్నలు వేయడం ప్రారంభించాడు, ఎందుకు ఇంద్రుడికే చేయాలి అని, ఇంద్రుడు మన కోసం ఇన్ని చేస్తాడు కదా అని. అప్పుడు నందమహారాజు సమాధానం చెప్తూ కృష్ణుడు ఏమన్నాడు, అది ఎట్లో ఆయన ధర్మం, అది మనం మన పాటికి మనం వచ్చేసి మన 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 ధర్మాన్ని ఎట్లా పాటిస్తున్నామో, మన వర్ణాశ్రమ ధర్మం ప్రకారం మన డ్యూటీలు ఎట్లా చేస్తున్నామో అట్లాగే ఇంద్రుడు కూడా ఒక డ్యూటీ, అది ఆయన వర్షాలు ఇవ్వాల్సిన బాధ్యత, ప్రత్యేకంగా ఆయన కోసం మనం చేయాల్సిన అవసరం లేదు. లేకపోతే సముద్రాల మీద వర్షం ఎవరు యజ్ఞాలు చేస్తున్న సముద్రాల మీద వర్షం ఆయన కురిపిస్తున్నాడు, అది ఆయన ధర్మంలో భాగంగా అవన్నీ కూడా చేయాల్సి వస్తుంది. కాబట్టి ప్రత్యేకంగా ఇంద్రుడు ఇవ్వడం లేదు మన కోసము, అది ధర్మంలో భాగంగా ఆయన చేయాల్సిందేనంటూ ఇప్పుడు గోవర్ధనుడు మనకు అనేక రకంగా మనం సేవ చేస్తున్నాడు కదా. మన ఆవులకి మేత నీళ్లు ఇస్తున్నాడు, అలాగే మనం ఎన్నో రకాల పంట పండిస్తున్నాము. సో అనేక రకంగా మనకు సేవ తీరుస్తా ఉంది గోవర్ధనుడు. కాబట్టి గోవర్ధనుడు మనం చేయడం మంచిది అని చెప్పేసి, కాబట్టి ఇంద్రుడి పూజ కంటే మనం గోవర్ధన పూజ చేయడం అనేది ముఖ్యం మనకని చెప్పేసి ఆయన ఇంద్రుడు చేయాల్సినవన్నీ కూడా తీసుకొని వచ్చి గోవర్ధనకు పూజ చేస్తాడు. అప్పుడు కోపగ్రస్తుడైనటువంటి ఇంద్రుడు చాలా సంవర్తక అని చెప్పేసి అంటే ఏమంటారు, మేఘాలు లేకపోతే వజ్రాయుధాలు సో అవన్నీ కూడా కురిపిస్తాడు అనమాట. అది ప్రళయ సమయంలో మామూలుగా కురిపించేట వర్షము. సో ఆ వ్రజవాసులు బాగా ఇబ్బంది పెట్టేస్తా ఉంది, కష్టపడతా ఉన్నాడు. కృష్ణుడు వ్రజవాసుల కోసం వాళ్ళని కాపాడుకై 7 రోజులు గోవర్ధనుడిని పైకెత్తారు అనమాట. సో తర్వాత ఇంద్రుడు గ్రహించాడు, ఈయన ఈ పిల్లవాడు సామాన్యుడు కాదు, ఈ బాలుడు సామాన్య వ్యక్తి కాదు, ఇక్కడ సాక్షాత్ దేవాదిదేవుడు అని చెప్పి ఆయనకి క్షమాపణ కోసం సురభి ఆవును తీసుకొని పెట్టుకొని వచ్చి క్షమాపణ కోరుతాడు, అక్కడే అభిషేకం చేస్తాడు. సో ఆ విధంగా అట్లా లేదు జరుగుతుంది. సో ఆ విధంగా గోవర్ధన ఎత్తడం కృష్ణుడు జరిగింది. సో సో ఈ విధంగా కృష్ణుడు గోవర్ధన చేతడం. సో తర్వాత ఫస్ట్ ఒక్కసారి రాధాకుండ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఫస్ట్ వచ్చేది కుసుమ సరోవరం. కుసుమ సరోవరం దీన్ని సుమన సరోవరం కూడా అంటారు. సో కుసుమ అంటే కమలం పువ్వులు, సరోవరం అంటే సరస్సు. జనరల్ ఇక్కడ రాధారాణి మరి గోపికలు మామూలుగా వచ్చి వాళ్ళు స్నానాలు చేసేటువంటి స్థలం అనమాట. అలాగే కృష్ణుడి కోసం పూలన్నీ కూడా వాళ్ళు పోసి మాలలు చేసేటువంటి స్థలం అనమాట. సో స్నానం ఎవరైతే ఇక్కడ స్నానం చేస్తారో వాళ్ళకి అష్టకాళీయ లీల లేదా రాసలీల వాళ్ళకి దర్శనం ఇచ్చేలాగా వాళ్ళకి ఆ వరం పొందుతారు అనమాట. అష్టకాళీయ లీల అంటే 24 గంటల్ని 8 భాగాలుగా డివైడ్ చేస్తే అష్టకాళీయ లీల, 8 భాగాలు డివైడ్ చేస్తే 3 3 గంటలు కృష్ణుడు ఒక 24 గంటల్లో ఏవేమైతే ఆయన లీలలు చేస్తాడో ఆ లీలల్ని మనం దర్శించుకునే అవకాశం భగవంతుడిస్తాడు అనమాట. ఎప్పుడు కుసుమ సరోవరంలో మనం స్నానం చేయాలంటే, లేకపోతే రాసలీలలో. అలాగే ఒకసారి నారదుల వారు కృష్ణుడి యొక్క రాసలీలని ఆయన స్వయంగా వీక్షించాలి లేదా ఆ రాసలీలలో ఆయన పాల్గొనాలని చెప్పేసి ఆయన ఎంతో తపనతో తపస్సు చేస్తాడు అనమాట. సో బృందదేవి యొక్క సహాయం కోరుతారు అనమాట నారదుల వారు. అప్పుడు ఆమె స్వయంగా ఆయన తీసుకొని వెళ్ళి కుసుమ సరోవరంలో ముంచింది అనమాట. ముంచి ఆయన లేచేసరికి నారద గోపిక అయ్యాడు, నారద వారు గోపిక అయ్యి వెళ్ళి ఆ రాసలీలను దర్శించడం, ఆ రాసలీలలో పాల్గొనడం జరిగిందనమాట. సో చైతన్య మహాప్రభు కూడా ఆ స్నానం అక్కడ స్నానం చేశాడు అనమాట. ఆయన బృందాన్ని పరిక్రమించాడు, గొప్ప తీసి పోయి స్నానం చేశాడు దాంట్లో. సో అక్కడ పెద్ద ఆల్రెడీ అంటే సో అక్కడ పోతే పెద్ద కట్టడం ఉందన్నమాట, బాగా అద్భుతంగానే కట్టడం ఉంది. సో రాజస్థాన్ సంబంధించినటువంటి ఆ టైల్స్ అది అక్కడ ఉన్న రాళ్ళతో బాగుంటుంది. అక్కడ ఏంటి రాజా సూరజమాల్ అనేటువంటి ఆయన కట్టాడు, ఆయన సమాధి ఉందన్నమాట అక్కడ. అటువైపు ఇటువైపు ఇద్దరు రాణులు వాళ్ళ యొక్క కట్టడాలు ఉన్నాయన్నమాట, వాళ్ళ సమాధులు ఉన్నాయి 2 పక్కల. సో దక్షిణ భాగానే అశోక వనం లేదా అశోక లత అంటారు, దక్షిణ భాగానే అశోక వనం ఉందన్నమాట. అక్కడ కృష్ణుడు రాధారాణి యొక్క తల వెంట్రుకలు ఆయన దువ్వాడు అనమాట. అక్కడ దువ్విన చోట అది ఆ అశోక వనం లేదా అశోక అశోక లత అనేది. అక్కడ అంతా కూడా అది ఒక చిన్న అడవిలాగా ఉంటుంది, గుబురు గుబురుగా ఉంటాయి చెట్లన్నీ కూడా. అక్కడ అసలు అక్కడ చిన్నడి చిన్న ఉద్ధవ మందిరం కూడా అక్కడ ఉందనమాట. ఉద్ధవుడు అక్కడ కూర్చున్నాడు, యాక్చువల్గా అదే ప్లేస్ లోనే ఉద్ధవుడు సందేశం ఇచ్చాడు అనమాట గోపికలకి. సో కృష్ణుడు రాలేకపోతున్నాడు బృందావనానికి, కాబట్టి తనలాగా ఉండేటువంటి ఉద్ధవుణ్ణి సో పంపించి సందేశం ఇవ్వమంటాడు. సో ఆయన ఏదో చెప్పబోయాడు కానీ గోపికలు అవన్నీ వినే పరిస్థితులు లేరు. కానీ వాళ్ళ ప్రేమని వాళ్ళ వాళ్ళ అనురాగాన్ని చూసి వాళ్ళ వ్యవహారం చూసి మరి వీళ్ళు చాలా హయ్యర్ స్థితిలో ఉన్నారు, చాలా హై స్టేజ్ లో ఉన్నారు, మనం అసలు ఏమాత్రం అసలు వీళ్ళకి అసలు లెక్కలో కూడా లేవండి. అప్పుడు దాకా బుద్ధుడు అనుకుంటాడు నాకంటే కృష్ణుని ప్రేమించేవాడు, నాకంటే కృష్ణు కంటే గొప్ప గొప్ప దేవుడు ఉన్నాడు అనేటువంటి చిన్న అది లోపల ఉండేదన్నమాట గర్వం. అందుకనే ఉద్ధవుని పంపిస్తున్నాడు అనమాట గోపి బృందావనానికి, పోయి ఒకసారి అసలు వాళ్ళని చూడు అని. సో అప్పుడు అక్కడ వాళ్ళ యొక్క గోపికల ప్రేమను చూసి అప్పుడైనా కనీసం ఇక్కడ గడ్డిగా అయినా గడ్డి పూసలాగా మనం ఇక్కడ పుట్టాలి ఇక్కడ అన్న కోరిక ఉద్భవించింది అన్నమాట. అట్లీస్ట్ వాళ్ళ యొక్క గాలి ఎట్లా తోలితే కూడా నడుచుకొని వెళ్తే వాళ్ళ గాలి సోకితే కూడా మన యొక్క జన్మ ధన్యమైపోతుందండి. అందుకే ఇప్పుడు ఆయన అక్కడ గడ్డిగా ఇప్పుడు ఆయన నివసిస్తున్నాడు అనమాట ఈ అశోక వన వనంలో లేదా అశోక లత దగ్గర. అట్లానే శ్రీమద్ భాగవత మహాత్మ్యంలో సో కృష్ణుడు యదువంశం లోకం వదిలిన తర్వాత, కృష్ణుడు యదువంశంలో ఉన్న చాలా మంది రాజులు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ రాణులు చాలా మంది విరహంలో ఉంటారు అన్నమాట. అరే కృష్ణుడు వెళ్ళిపోయాడు, అందరు వెళ్ళిపోయారు, ఇప్పుడు మనం ఎవరి కోసం బతకాలి ఇక్కడ, ఎందుకు ఎందుకోసం బతకాలి ఇక్కడ అంటూ వాళ్ళు చాలా విరహ వేదన అనుభవిస్తుంటారు వాళ్ళు. అప్పుడు కాళింది అంటే కృష్ణుడి యొక్క ఒక గోపిక ఆయన కాళింది అంటే యమునా నది వచ్చేసి సో వాళ్ళకి విన్నవిస్తుంది అనమాట, మీరు ఈ విధంగా అంటే మీరు బతకలేరు, నిజంగా కృష్ణుడి వియోగం చాలా కష్టం తట్టుకోవడం. అటువంటి సమయంలో ఉద్ధవుడు వెళ్ళి శ్రీమద్ భాగవతం గురించి గోపికలు చెప్పి అప్పుడు ఒకసారి చెప్పాడు ఉద్ధవుడు. అంటే ఎందుకంటే కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత బృందావనం వదిలి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు అదే విరహంలో ఉన్నారు, వాళ్ళని కొంచెం ఏమో కొంతవరకు వాళ్ళని సముదాయించడానికి ఉద్ధవుడు వెళ్ళి వాళ్ళకి భాగవతం చెప్పాడు. కాబట్టి గోపులు కూడా ఆయన దగ్గరే విన్నారు కాబట్టి వాళ్ళు కొంత ఉపశమనం వాళ్ళకి కలిగింది. కాబట్టి మీరు కూడా వెళ్ళి ఉద్ధవుడి దగ్గర మీరు వింటే మంచిది, కొంతవరకు మీ హృదయంలో కొంత ఆవేదన కొంచెం తగ్గుతుంది అని చెప్తున్నాను. అప్పటికి ఉద్ధవుడు కూడా లేడు, ఉద్ధవుడు గడ్డి రూపంలో ఉన్నాడు అక్కడ, కానీ ఉద్ధవుడి దగ్గర నుంచి వినమంటున్నాడు. అప్పుడు ఎట్లయినా సరే ఉద్ధవుడి దగ్గర వినాలి వినాలి అనుకోని శ్రీ రాణులందరూ కూడా పరిషిత్ మహారాజుని వజ్రనాభుణ్ణి తీసుకెళ్తారు అనమాట. ఎక్కడికి ఈ స్థలాన్ని తీసుకొని వస్తారు. ఈ స్థలాన్ని తీసుకొచ్చిన తర్వాత అక్కడ కీర్తన బాగా చేస్తారు అనమాట. కీర్తన ఆఖరి ఘట్టంలో, కీర్తన ఆఖరి ఘట్టంలో ఉద్ధవుడు దర్శనమిస్తాడు వాళ్ళకి. ఉద్ధవుడు దర్శనం ఇచ్చి సో అందరిని కూడా వినడానికి కూర్చోమన్నాడు అనమాట. అప్పుడు ఈయన భాగవతం చెప్పడం ప్రారంభమవుతాడు. అయితే అప్పటికే ఇంకా కలి స్టార్ట్ అవుతా ఉంది, కలి ప్రభావం పరిషత్ మహారాజు కలి ప్రభావం స్టార్ట్ అయింది. కాబట్టి పరిషత్ మహారాజు గారు నువ్వు పోయి కొంచెం కలి ప్రభావాన్ని కొంచెం తగ్గించు వెళ్ళి, లేకపోతే వీళ్ళందరూ కూడా మధ్య మధ్యలో ఆయన యొక్క డిస్టర్బెన్సెస్ వల్ల వీళ్ళు భాగవతం సరిగ్గా వినలేరు, కాబట్టి మీరు వెళ్ళి పరిషత్ మహారాజుని వెళ్ళి మీరు భాగవత్ సారీ కలి మహారాజుని వీలైనంత వరకు ఆయన కట్టడి చేయండి అంటారు అమ్మా. అప్పుడు పరిషత్ మహారాజు బాధపడతాడు, అరే నేను భాగవతం వినడానికి నాకు అవకాశం లేకుండా పోయింది, నేను పోయి కలి మహారాజుని నేను పోయి కట్టడి చేయాలి. అప్పుడు ఉద్ధవుడు అంటాడు అనమాట, నీకే ఇబ్బంది లేదు, భవిష్యత్తులో సుఖదేవ కోసం వస్తాడు ఆయన దగ్గర నువ్వు ఎలాగో, సో భవిష్యత్తులో నువ్వు వింటావు కాబట్టి నువ్వు ప్రస్తుతానికి నువ్వు వెళ్ళి అక్కడ వెళ్ళి నీ వంతు ధర్మాన్ని నువ్వు నిర్వర్తించి, లేకపోతే వీళ్ళు కూడా సరిగ్గా వినలేక ఇబ్బంది పడతారు అన్నమాట. అప్పుడు రాణులు అట్లాగే ఆ భాగవతాన్ని వింటూ 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 అట్లానే వాళ్ళ దేహాన్ని వదిలేస్తారు అన్నమాట. సో దేహాన్ని వదిలేసి వాళ్ళు వైకుంఠం చేరుకుంటారు. అదే అన్నమాట శ్రీమద్ భాగవతం శ్రవణ యొక్క ప్రయోజనం. సో వాళ్ళు కృష్ణుడి యొక్క నామస్మరణలో వాళ్ళు దేహాన్ని వదలగలిగారు అన్నమాట. సో ఆ ప్లేస్ అనమాట. సో ఇదన్నమాట కుసుమ సరోవరం యొక్క సో వాటి నమూనాలు ఇక్కడ ఉన్నాయి ఫొటోస్ రూపంలో. సో చాలా చూడడానికి కూడా ఏదో రాజస్థాన్ లో ఒక పెద్ద కోట లాగా అనిపిస్తుంది. సో అక్కడ నుంచి తయారు చేస్తున్నాను. సో తర్వాత కొంచెం ముందుకు వెళ్తే నారద కుండ వస్తుంది. సో నారద కుండ అంటే అదే దాని నారద వనం అంటారు. చాలా వనాలు ఉన్నాయి, అన్ని ఉపవనాలు అనమాట, చిన్న చిన్న వనాలు. అక్కడ నారద కుండ అని ఉంది. ఎందుకంటే ఆ ప్లేస్ లోనే నారద వారు భక్తి సూత్రాలని రాయడం జరిగింది. నారద భక్తి సూత్రాలు అనేటువంటి పుస్తకం ఉంది, ప్రభుపాద వారు దాన్ని ట్రాన్స్లేట్ చేశారు. సో నారద భక్తి సూత్రాలు నేను చెప్పాట ఇందాక ఆ నారద వారు కూడా రాసలీలలో పాల్గొనాలని బృందదేవుని అడిగారు. ఇక్కడ నివసించి తపస్సు చేశాడు ఆయన. ఎక్కడ నారద కుండ దగ్గర తపస్సు చేశాడు. సో ఆయన తపస్సుకి మించినటువంటి వృందదేవి అక్కడి నుంచి ఆయన తీసుకుని వెళ్ళి కుసుమ సరోవరంలో పోయి ముంచిందన్న. సో అక్కడ ముంచిన తర్వాత ముంచడం జరిగింది. అక్కడ ఆయన నారద గోపి అయ్యి రాసలీలలో పాల్గొనడం జరిగింది. సో చిన్న మందిరం ఉంది అక్కడ. సో నారద వారి విగ్రహం ఉంటుంది అక్కడ. సో ఆ విధంగా అది నారద కొండ మన చూడవచ్చు. ఇది కూడా చాలా పెద్ద కొండ. ఇది కూడా వసన్ మేము ఇవన్నీ చూడలే ఇంత ముందర, కొన్ని ఇంపార్టెంట్ మాత్రం చూసుకుంటూ వచ్చాం. సో ఇప్పుడు కూడా మనకి సో ఇవన్నీ చూసుకొని వెళ్తే మామూలుగా వెళ్తే 8 గంటలో 10 గంటలో అవుతుంది. కానీ ఇవన్నీ చూడడానికి మనం వెళ్ళి మాట్లాడుకొని చూసుకునే సరికి చాలా టైం పడుతుంది. శ్యామవనం వనం ఉంది పక్కనే. అక్కడ రత్న సింహాసనం ఉందన్నమాట. అక్కడ శ్యామవనం చెప్పాను కదా, మళ్ళీ ఇది ఒక ఉపవనం. మళ్ళీ ఇప్పుడు మనకి ఎక్కడ కూడా అడవుల్లా కనిపించవు మనకి. సో పరిక్రమలో గోవర్ధన రాళ్ళు మనకి మొదటిసారి కనబడతాయి అన్నమాట. గోవర్ధన పరిక్రమ చేసేటప్పుడు ఫస్ట్ టైం మనకి గోవర్ధన సంబంధించిన రాళ్ళు కనిపించాయంటే అర్థం చేసుకోవాలి అది శ్యామవనం అని. ఓకే. సో అక్కడ ఒక రాయి పైన కృష్ణుడి యొక్క పాద ముద్ర, ఆవు దూడ యొక్క గిట్ట ముద్ర ఉంటాయన్నమాట ఒక రాయి దగ్గర. సో అది శ్యామ వనం స్టార్టింగ్ పాయింట్, అంటే గోవర్ధన స్టార్టింగ్ పాయింట్ ప్రస్తుతానికి. అది ఒకప్పుడు గోదావరి చాలా పెద్ద, కానీ ప్రస్తుతానికి మన పరిక్రమలో అక్కడ నుంచి స్టార్ట్ అవుతారు. యాక్చువల్గా అది శ్యామ వనం పేరు ఎందుకు వచ్చిందంటే అక్కడ అందరి సారీ కృష్ణుడి యొక్క శరీరం వర్ణం మనకు తెలుసు ఆకారం, అది శ్యామం. ఆయన వేసుకున్న దుస్తులు అక్కడ శ్యామం అనమాట. అక్కడ వనం చెట్లు కూడా శ్యామమే, అంటే బ్లూ కలర్ నీలమేఘ శ్యామం. అలాగే చెట్లు కూడా బ్లూ కలర్, అందువల్ల అక్కడ బ్లూ కలర్ గా ఉండేదన్నమాట ఒకప్పుడు మొత్తం కూడా అక్కడ అంతా కూడా ప్రదేశం అంతా కూడా. అందువల్ల దానికి శ్యామవనం పేరు వచ్చింది. ఆ శ్యామరంగ్ అనే ఉంది కాబట్టి శ్యామవనం పేరు వచ్చింది అనమాట. ఆ శ్యామవనంలో రత్నసింహాసనం ఉందన్నమాట. రత్నసింహాసనం తెలుసు కదా, వజ్రాలు వైడిరాలు చేసినట్టు రత్నసింహాసనం. అక్కడ రాధారాణి కూర్చొని అన్ని రకాల లీలను చూస్తూ ఆనందించేది అనమాట. సో అక్కడ వాస్తవానికి ఒక లీల జరిగింది అనమాట. ఏంటి అని అంటే అక్కడ శంఖచూడ అనే రాక్షసుడు వద్ద వధ ఇక్కడ జరిగింది. శంఖచూడ అనే రాక్షసుడు వధ ఇక్కడ జరిగింది అనమాట. సో తను గోపికల్ని అపహరించబోయి సో వాళ్ళని ప్రత్యేకంగా వాళ్ళని పెట్టుకొని వాళ్ళని అనుభవించాలని అనుకున్నాడు అనమాట. సో కానీ అక్కడ కృష్ణుడు ఆయన్ని నిలువరించి సో ఆయన్ని వధించేటప్పుడు ఆయన తల మీద మణి ఉందన్నమాట. అది శంకులాగా ఉంది ఆ మణి, ఆ శంకు ఆకారం ఉందన్నమాట. ఆ శంకుని తీసుకుని వెళ్ళి బలరాముడికి బహుమతిగా ఇస్తాడు. వాస్తవానికి మరి ఆ శంకుచుడు ఎవరు అంటే ఆయన రాధారాణి యొక్క అన్న అనమాట. ఆయన శ్రీరాముడు గోలోకంలో అక్కడ వాళ్ళిద్దరి మధ్య ఒక విషయం మీద పెద్ద వాదులాడు జరుగుతుంది అనమాట. ఇది గర్గ సమితిలో ఉంది. ఆ వాదోపోదాల మధ్య ఇద్దరు శాపాలు పెట్టుకుంటారు అనమాట. సో రాధారాణి ఏమో శ్రీరాముడికి నువ్వు ఒక రాక్షసులాగా నువ్వు జన్మెత్తావు అనుకుంది. సో శ్రీరాముడు వచ్చేసి రాధారాణికి ఏంటంటే నువ్వు కృష్ణుడి యొక్క వియోగాన్ని నువ్వు అనుభవిస్తావు నువ్వు అన్నప్పుడు, అందుకే కృష్ణుడు బృందావనం దాటి అదే మథురాకి వెళ్దాం, అప్పుడు వీళ్ళు చాలా ఇబ్బంది పడడం కష్టపడడం జరుగుతుంది. సో శ్రీరాముడి యొక్క శాపం ఉన్నది. సో అదే కాబట్టి చైతన్య మహాప్రభు గిరిరాజుని మొదటిసారి దర్శనం ఇక్కడ నుంచి జరిగింది. అంటే అంటే శ్యామవనం ఇక్కడ నుంచి ఫస్ట్ టైం గిరిగోవర్ధన దర్శనం చేసుకోవచ్చు. అప్పుడు దాకా మనకి ఏం కనబడదు, అన్ని ఫ్లాట్ గానే ఉంటుంది అంతా కూడా, మొత్తం ఇల్లు గిల్లు లేకపోతే అంగళ్ళు గింగళ్ళు అని కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో ఇదనమాట. సో శ్యామ్ కుటీరు తర్వాత పక్కనే రత్నసింహాసనం. సో రత్నసింహాసనంలో ఆ ప్లేస్ అనమాట రాధారాణి మిగతా గోపికలు అల్లెళ్ళన్ని కూడా అక్కడ జరిగేటువంటి స్థలం అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి మానసి గంగ. మానసిక సో కృష్ణుడు వత్సాసురుడిని వధించిన తర్వాత, వత్సాసురుడు అంటే ఆవు రూపంలో వచ్చినటువంటి ఒక రాక్షసుడు, తన స్నేహితులు ఆవు దూడని చంపాడనేటువంటి అవహేళన చేసి ఆ పాపాన్ని నివృత్తి కోసం గంగలో పోయి స్నానం చేయమంటాడు. నువ్వు వత్సాసురుడిని చంపావు కానీ దాని వాస్తవానికి ఆయన ఎవరతను, ఆవులే ఆవు దూడది పోయి పోయి చంపావు. వాస్తవానికి మనం ఆవుని చంపకూడదు, ఆవు దూడని అసలు చంపకూడదు, కానీ నువ్వు చంపావు అంటాడు. కృష్ణుడు అంటాడు నేను ఆవుని చంపలేదు, రాక్షస భావంలో ఉన్నాడు అతను ఆవు రూపం తీసుకున్నాడు అంట. అవన్నీ కుదరదు ఇక్కడ చంపావు కాబట్టి అది ఆవు కాబట్టి ఖచ్చితంగా నువ్వు పోయి స్నానం చేయాల్సిందే. ఎక్కడ పోయి చేయాలా? గంగ. కాబట్టి నీకు పాపం అంటుకుంది అంటాడు. అసలు భగవంతుడికి అపవిత్రుడు కావడం ఏంది? కాబట్టి అది జరిగే పని కాదు. ఇదంతా లీలా మాధుర్యం కోసం చేసేటం అనమాట ఇవన్నీ కూడా. అప్పుడు ఆయనకి ఇష్టం లేదన్నమాట, ఏది బృందావనం వదిలి గంగకు పోయి ఇంకో ప్రదేశంలో పోయి స్నానం చేయడం ఏంటని చెప్పేసి తన మనసులో నుంచే అక్కడికక్కడే గంగని ఉత్పన్నం చేస్తాడు అన్నమాట. తన మనసు నుంచి వచ్చింది కాబట్టి దాని పేరు మానసిక గంగ అన్నమాట. సో ఒకసారి నంద మహారాజ్ కూడా వెళ్ళి, అక్కడ నంద మహారాజ్ అంటే పెద్దల వాళ్ళు కొంచెం శాస్త్రాన్ని తర్వాత అప్పుడున్న సంప్రదాయాన్ని పాటించేవాళ్ళు కదా, వాళ్ళు కూడా ఒకసారి మేము వెళ్ళి గంగలో పోయి ఒకసారి తీర్థయాత్రకి వెళ్తాం, మేము గంగకి వెళ్ళి మేము స్నానం చేసుకుని వస్తామంటే, అప్పుడు కృష్ణుడు అన్నాడు ఆడదాకు పోవడం ఎందుకు, ఇక్కడే మీరు స్నానం చేసుకుంటే మీరు గంగలో స్నానం చేసినట్టే అంటాడు అనమాట. ఆయన కొద్దిగా సందేహం ఉంటుంది, గంగా కడ కూడా ప్రవహిస్తా ఉంటే ఇక్కడే నేను పోయి స్నానం చేసేది, సరేలే కృష్ణుడు చెప్పాడు కాబట్టి ఒకసారి పోయి పోదాం అని ఆయన పోయి స్నానం చేసినప్పుడు నిజంగా గంగాదేవి వచ్చి ఆయనకి దర్శనమిస్తుంది అనమాట. సో మానసిక గంగలు కాబట్టి ఆయనకి అప్పుడు నమ్మకం వచ్చింది నిజంగానే గంగ ఇక్కడ కూడా ఉంది అని, కాబట్టి దాన్ని మానసిక గంగా అంటుంది. సో ఒకప్పుడు ఇది చాలా పెద్ద సరస్సు, రాధారాణి గోపికా సఖులతో ఇక్కడ పెరుగు మరి మజ్జిగ కుండలతో సాధారణంగా ఈ సరస్సు దాటాలని చూసేవాళ్ళు అనమాట ప్రతిసారి. అంటే వాళ్ళు అది తీసుకొని ఒక పూజకో లేకపోతే లేకపోతే ఒక వ్రతానికో లేకపోతే పోయి అమ్ముకోవడానికో అట్లా ఈ ఈ సరస్సు మీదకి వెళ్ళాలా. అప్పుడు కృష్ణుడు అక్కడ నావను తోలేవాడిలాగా మారు వేషంలో ఉంటాడు అనమాట. వెళ్ళిన నావలో అంటే బోట్ తీసుకెళ్లే మారు వేషంలో ఉంటాడు అనమాట. అప్పుడు ఆయన అడిగి ఉంటాం మీరు మిమ్మల్ని తీసుకెళ్ళాలంటే నాకు మీరు రొక్కం చెల్లించాలి అనేవాడు అనమాట తీసుకెళ్ళాను. అప్పుడు వాళ్ళు ఏమడిగేవాడు అంటే రొక్కం ఏ విధంగా చేయాలంటే మీ వద్ద ఉన్న పాల పదార్థాలు మొత్తం నాకు కావాలనే ఉన్నాడు, అవి ఇవ్వకపోతే నాకు ఇప్పుడు బలం లేదు, నేను మిమ్మల్ని నావని నడిపోయింది నేను అటువైపు నేను తీసుకోపోలేను, కాబట్టి మీరు అయ్యాన్ని ఇస్తే నేను తినేసి లేదా తాగేసి నేను బలం పొందుకొని నేను నడపగలుగుతాను, డబ్బులు గిబ్బులు అవసరం లేదు నాకు, డబ్బులు పెట్టిన నాకు బలం రాదు కాబట్టి. కాబట్టి అప్పుడు కృష్ణుడు ఏంటంటే మొత్తం సరేలే ఇంకా తప్పదు కదా అని చెప్పేసి వాళ్ళు వాళ్ళు ఇచ్చింది మొత్తం తినేసి హ్యాపీగా పడుకున్నాడు అనమాట అక్కడ. అప్పుడు పడుకునేసి కొద్దిసేపు నాకు ఇప్పుడుదాకా తిన్నాను కదా కొద్దిసేపు నేను రెస్ట్ తీసుకోవాలి లేకపోతే ఉత్తాయసమా వస్తుంది అని చెప్పి సరే కొద్దిసేపు పడుకొని నాకు నా కాళ్ళు చేతి కొద్దిసేపు నొక్కండి నాకు మసాజ్ చేయండి కొద్దిగా అన్నాను అంట. అప్పుడు త్వరగా తీసుకువెళ్ళాక బయట పడేస్తాము, లేకపోతే నువ్వు త్వరగా తీసుకెళ్ళకపోతే మమ్మల్ని కానీ ఈ విధంగా నాటకాలు ఆడతామంటే గోపికలు కానీ నేను బయటపడేస్తాము అన్నాను అని గోపికలు బెదిరించడంతో కొంత దూరం నడిపి మళ్ళీ ఆపేశాడు అనమాట అక్కడ. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు చెప్పనమాట నావ మీద ఇప్పుడు అతి బరువుగా ఉన్న ఇక్కడ అంతా కూడా మునగబోతుంది నావ, కావున మీ నగలు మీ ఆభరణాలు మీ కుండలన్నీ కూడా తీసి పడేసేయండి అని చెప్పేసి వాళ్ళని నమ్మించాడు అనమాట. నిజంగా నావ బాగా బరువు ఎక్కిపోయింది కష్టం ఇంకా తోలడం అని. అప్పుడు యాక్చువల్లీ భగవంతుడు ఇచ్చే మేరకు అక్కడ ఒక పెద్ద తుఫాన్ రావడం మొదలవుతుంది అనమాట. అక్కడ తుఫాన్ రాగానే నావు కొంచెం గట్టిగా అటు ఇటు కదలడం జరుగుతుంది, తూగడం జరుగుతుంది కదా, ఇమ్మీడియట్ గా రాధారాణి భయపడిపోయేసి ఇంకా కృష్ణుని గట్టిగా పట్టేసుకుంటది అనమాట. తర్వాత అర్థమైంది ఇదే కృష్ణుడు. సో నాకు కావాలని కౌగులించుకోవడానికి కృష్ణుడు కావాలని చేశాడు కాబట్టి ఆ విధంగా ఇక్కడ లీలలు నిరంతరం జరుగుతూ ఉన్నాయి అనమాట ఈ మానసికంగా. సో మానసికంగా స్నానం చేసిన తర్వాత ఇక్కడ స్నానం చేసిన తర్వాత నెక్స్ట్ హరిదేవుడు దర్శనానికి వెళ్తాం అన్నమాట. హరిదేవుడు దర్శనానికి ఇక్కడే మానసదేవి యొక్క మందిరం కూడా ఉంది. సో పులి మీద దుర్గమ్మ వారు ఉన్నట్టుగా ఒక విగ్రహం ఉంటుంది, అలాగే యోగమాయ అవతారం అని ఇక్కడ ఉంటుంది అనమాట. యోగమాయ ఎవరు కృష్ణుడు యొక్క చెల్లెలు, సో ఆమె సంబంధించిన గుడి కూడా ఇక్కడ ఉంటుంది పక్కనే. సో వజ్రనాభుడు ప్రతిష్ఠించినటువంటి నాలుగు దేవీమూర్తులు మొత్తం 16 విగ్రహాలు ఆయన ఆయనకే ఆయనే ప్రతిష్ఠించాడు అనమాట. దాంట్లో నాలుగు దేవీమూర్తులు ఉన్నాయి. మానసదేవి గోవర్ధన దగ్గర మానసదేవిని ప్రతిష్ఠించింది ఆయనే, మానసదేవి మందిరం ఉన్నాం కదా ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించిన ఎవరు వజ్రనాభుడు 5000 సంవత్సరాల క్రితం. అలాగే బృందాదేవిని విగ్రహాన్ని కామ్యవనంలో ప్రతిష్ఠించింది వజ్రనాభుడు. అలాగే పాతాళేశ్వరి దేవి మథురాలో, మనం ఎందుకు చెప్పుకున్నాం, భూతేశ్వర మహాదేవ్, భూతేశ్వర మహాదేవ్ ఆ టెంపుల్లోని కింద పాతాళేశ్వర దేవి ఉంటుంది. అలాగే యోగమాయ దేవి గోవర్ధన గోవింద స్థల బృందావనంలో, సో బృందావనంలో ఈ యోగమాయ దేవి యొక్క విగ్రహం అక్కడ ఉంటుంది. ఇట్లా 4 దేవీ మూర్తుల్ని కృష్ణ వజ్రనాభుడు ప్రతిష్ఠ. సో ఇక్కడ మనం గమనించవచ్చు, ఇది మానసికంగా వద్దున్నటువంటి మందిరం ఉంది. అలాగే ఆ మందిరంలో ఉన్నటువంటి మానసీదేవి యొక్క విగ్రహం ఇక్కడ అన్నమాట. తర్వాత హరిదేవ. సో హరిదేవ ఎక్కడ అంటే గోవర్ధుడు, గోవర్ధుని ఎత్తిన బాలుడు నలుగు రంగులో చిరుమందహాసం. సో గోవర్ధుని ఎత్తినట్టుగా ఒక విగ్రహం ఉంటుంది అన్నమాట, ఆయన హరిదేవుడు, ఆయన నలుపు రంగులో ఉంటాడు అన్నమాట. సో నవ్వుతూ ఉంటాడు. సో వజ్రనాభుడు స్వయంగా ప్రతిష్ఠించినటువంటి 4 దేవమూర్తులు హరిదేవ, ఇది ఒకటి అన్నమాట. సో కొంతకాలం తర్వాత విగ్రహం కేశవ ఆచార్యకి దొరుకుతుంది. కొంతకాలం వజ్రనాభుడు ప్రతిష్ఠించిన తర్వాత కేశవ ఆచార్య అనేటువంటి ఆయనకి దొరికి కల్లో హరిదేవుడు వివరించాడు అన్నమాట ఆయనకి, ఏమని ఇక్కడ ఒక మందిరాన్ని నిర్మించమని చెప్పి. వజ్రనాభుడు పోయాడు, వజ్రనాభుడు అయిపోయిన తర్వాత హరిదేవుడు ఎక్కడికి వెళ్ళాడు తెలియదు, కానీ అదే హరిదేవుడు కేశవాచార్య యొక్క కల్లోకి వచ్చాడు. వల్లకి వచ్చి ఆ విగ్రహం ఎక్కడుందో చెప్పాడు, పోయిన పోయి అని తెచ్చుకున్నాడు. తెచ్చుకున్న తర్వాత మందిర నిర్మాణం జరిగింది. అది రాజా మాన్సింగ్ తండ్రి చేశాడు అన్నమాట ఆ మందిరాన్ని. అయితే ఆ విగ్రహం ముస్లిం దాడుల వలన ప్రస్తుతానికి ఆ విగ్రహం ఇక్కడ లేదు. మెయిన్ విగ్రహం అది బౌదాలి అనే గ్రామంలోకి వెళ్ళిపోయింది అనమాట, అది కాన్పూర్ లో ఉందన్నమాట. అది ప్రస్తుతానికి ఇక్కడ ఉండేది మాత్రం ప్రతిభ విగ్రహం అనమాట. అంటే సేమ్ అలాగే ఉంటుంది, అదే శక్తితో మళ్ళీ భగవంతుని అక్కడ ప్రతిష్ఠించాడు అనమాట. సో 4 దేవలు ప్రతిష్ఠించిన, వజ్రనాభుడు ప్రతిష్ఠించిన 4 దేవాలు మూర్తులు ఏంటంటే హరిదేవ, గోవర్ధను, గోవింద దేవుడు బృందావనం, కేశవదేవ్ మథుర, తర్వాత బలదేవుడు మహావనం. సో 4 దేవుడు. ఆల్రెడీ మనం మథుర టెంపుల్ ఆల్రెడీ కేశవదేవ్ గురించి చెప్పుకున్నాం, ఇంకా బృందావనంలో గోవింద గురించి ఇంకా మాట్లాడలేదు, ఇప్పుడు హరిదేవ్ గురించి మాట్లాడాము. సో బలదేవ్ గురించి తర్వాత మాట్లాడుకుంటాం. సో ఇదన్నమాట ఇక్కడ ఉండేది హరిదేవ్ మందిరం, తర్వాత హరిదేవ్ యొక్క విగ్రహం అన్నమాట ఇక్కడ మనం గమనిస్తున్నాం. సో తర్వాత ఉండేది బ్రహ్మకుండం. తర్వాత ఇది దీని మధురాకాండ అనేటువంటి పుస్తకంలో వర్ణన ఏమని ఉందంటే, బ్రహ్మ విమోహన లీల తర్వాత కృష్ణుని తృప్తిపరచుటకు బ్రహ్మ స్వయంగా అభిషేకం చేసి నిర్వహించిన ప్లేస్ అన్నమాట. అభిషేకం నీరు అలా పారి 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 ఒక కుండంలా తయారైంది. సో బ్రహ్మ ఈ కుండంలో స్నానం చేసి కృష్ణుని తృప్తిపరిచాడు. ఈ కుండం చుట్టూ ఇంకా దేవతల కుండలు కూడా ఉన్నాయన్నమాట. ప్రస్తుతానికి అవి మాయమైపోయినాయి, మనకు కనబడవు. యమరాజు, కుబేరుడు, వరుణుడు, ఇంద్రుడి యొక్క కుండాలు అక్కడ ఉన్నాయన్నమాట. సో చైతన్య మహాప్రభు హరిదేవ ముందు ఇట్లాగే చాలా నృత్యాలు చేశాడు, నృత్య కీర్తన చేసి ఇక్కడ స్నానం చేశాడు అన్నమాట. సో నిత్యానంద ప్రభు కూడా ఇక్కడ బ్రాహ్మణులకి బలరాముల దర్శనం కూడా ఇచ్చారు. సో ఈ ప్లేస్, సో హరిదేవ్ బ్రహ్మకుండ దగ్గర. సో ఇక్కడ మనం చూడొచ్చు ఇది బ్రహ్మకుండం అన్నమాట. సో తర్వాత వచ్చేది ముఖారవిందు. సో ఇది వచ్చి ముఖారవిందు అంటే ఒక శిల అన్నమాట, అంటే గోవర్ధన నుంచి వచ్చినట్టు పెద్ద రాయిలాగా ఒక శిల అన్నమాట. ముఖ అంటే ఇక్కడ నోరు, అరవిందం అంటే కమల పువ్వులాగా ఉంటుంది ముఖారవింద. ఈ గోవర్ధన నుండి ఒక పెద్ద రాయి లేదా ఒక బండ అన్నమాట. ఇది సాధారణ ఇక్కడ పాలు, పెరుగు, మిఠాయిలు, నైవేద్యం ఇవన్నీ పెడతారు ఇక్కడ. సో ఎవరైనా వస్తే అక్కడ నైవేద్యం పెట్టడం ఎన్ని చేయడం జరుగుతుంది. సో దీని వెనకాలే ముకుట శిల అనేది ఒక ఉందన్నమాట. ముకుట శిల అంటే ఎగ్జాక్ట్ గా అది ఒక కిరీటం లాగా ఉంటుంది అనమాట, గోవర్ధునికి కిరీటం పెట్టినట్టు ఉంటుంది ముకుట శిల. కాబట్టి ఇది గోవర్ధుని మీద కృష్ణుడికి కిరీటం లాగా ఉంటుంది. సో ఇవన్నీ మనం ఇది చూడొచ్చు, మనం ముఖారవింద ఇవన్నీ కూడా కంపల్సరీ మనం చూడవచ్చు. నెక్స్ట్ ఇది జటిపురా దగ్గర నుండి ముఖారవింద యొక్క మందిరం అన్నమాట. నెక్స్ట్ వచ్చింది చక్రతీర్థం. సో చక్రతీర్థం ఇక్కడ ఏంటంటే, కృష్ణుడు గోవర్ధని ఎత్తిని పట్టుకున్నంత వరకు 7 రోజులు పట్టుకున్నాడు కదా, అప్పుడు సుదర్శన చక్రం విపరీతంగా తిరిగింది అనమాట అక్కడ. ఎందుకంటే ఆ వర్షం ఏదైనా పడితే అదంతా ఆవిరైపోవడం, సో చుట్టూ అట్లానే పూర్తి వేడి వేడి మీద సుదర్శన చక్రం తిరుగుతూ తిరగా అక్కడ వర్షం పూర్తిగా పడనీయకుండా ఆపగలిగింది. సో వ్రజను వదల్లేక ఇక్కడే మానసికంగా పడ్డరే ఉంటాను అని కృష్ణుడిని కోరుకుంటుంది అనమాట చక్రతి ఆ చక్రం. సో ఆ కృష్ణుడు ఆ కోరికని ఒప్పుకుంటాడు, సరే నువ్వు ఇక్కడ ఉండు అని. కాబట్టి ఈ ప్లేస్ చక్రతీర్థం. ఇంకోటి మనం చూసాం, ఇంకో చక్రతీర్థం మథురాలో యొక్క చక్రతీర్థం ఉంది. అక్కడ సుదర్శన చక్ర దుర్వాసముని ఆయన్ని వెంబడించింది అనమాట, అంబరీషుణ్ణి ఆయన అపరాధం చేశాడని. అక్కడ అదే చక్రతీర్థే, ఇంకో చక్రతీర్థే, ఇట్లా చాలా చక్రతీర్థులు ఉన్నాయి. పూరిలో కూడా ఒక చక్రతీర్థం ఉంది. ఎక్కడైతే ఫస్ట్ టైము జగన్నాథ్ బలే సూత్ర మాత ఒక చక్రరూపంలో వాళ్ళు వస్తున్నారు సార్, ఆ చోటు చక్రతీర్థం. సో అట్లా చక్రతీర్థులు చాలా దగ్గర ఉంటాయి. సో ఇక్కడ, సో వాస్తవానికి ఇక్కడ ఈ చక్రతీర్థులనే, సో కృష్ణుడు ఇక్కడ నామ ఇక్కడ కట్టేసేవాడు అనమాట. మానసికంగా దగ్గర పోవాలి కదా, ఆ నామ ఇక్కడ కట్టేసేవాడు అనమాట. సో మానసికంగా రాధాకృష్ణుని యొక్క నామ విరహ విహార లీలలు ఇవన్నీ కూడా చాలా జరిగేటం అనమాట ఇక్కడ. సో సనాతన గోస్వామి ముసలంలో కూడా ఇక్కడ ఉండి రోజు గోవర్ధన పరిక్రమ చేసేవాడు. ఇక్కడ నుంచి చక్రతీర్థం దగ్గర నుంచి పరిక్రమ చేసేవాడు. అప్పుడు ఒక అందమైన బాలుడు వచ్చాడు అనమాట, రోజు ఎందుకు వచ్చి ముసలంలో పోయి ఇంత పరిక్రమ ఎందుకు చేయాల్సిన అవసరం నీకెందుకు, వయసు కూడా ఇప్పుడు సహకరించలేదు కదా, ఇంత శ్రేయస్కరం కూడా కాదు ఈ వయసులో పోయి నువ్వు పోయి ఈ పరిక్రమ చేయడం అని చెప్పేసి ఆయన అంటాడు అనమాట. అప్పుడు ఆ బాలుడు ఏంటంటే గోవర్ధన పైకి ఎక్కి ఒక శిల తీసుకొని వచ్చి దానిలో కృష్ణుడు మళ్ళీ ఆవు పాదం యొక్క ముద్ర వేసినటువంటి దాన్ని తీసుకొచ్చి ఆయనకి ఇచ్చి, దీని చుట్టూ నువ్వు 7 సార్లు నువ్వు ప్రదక్షిణ చేస్తే నువ్వు గోవర్ధన చుట్టూ ప్రదక్షిణ చేసినట్టే అని చెప్పేసి చెప్పాడు అనమాట. సో ఆ విధంగా ఆ శిలని మన సాతర గోస్వామికి ఇస్తాడు. ఇప్పుడు ఆ శిలను మనం చూడొచ్చు అనమాట, ఎక్కడ ఉందంటే దామోదర మందిరంలో ఉంటుంది శిలను మనం చూడొచ్చు. అక్కడే చక్రేశ్వర మహాదేవ్ అనే ఒక మహాదేవ్ అనే శివుడు మనం చూసాం కదా, క్షేత్ర పాలకులు నాలుగురు ఉన్నారు, దాంట్లో ఒకరు వచ్చి చక్రేశ్వర మహాదేవ్. ఆయన గోవర్ధన దగ్గర ఉండి ఒక బ్రాహ్మణుడు రూపంలో వచ్చి సాధన గోస్వామికి, ఇక మీద ఇక్కడ ఇక్కడ నీకు దోమలు పెడితే ఇక్కడ ఉండదు, దయచేసి నువ్వు ఇక్కడే ఉండు, నీ సాంగత్యం నాకు చాలా అవసరం అని చెప్పేసి చివరి రోజుల్లో ఆయన అక్కడే ఉండమని చెప్పి చెప్పాడు అనమాట. ఎందుకంటే అప్పుడు దోమలు విపరీతమైనసరికి సాతన గోస్వామి ఉండి సరిగ్గా సాధన చేసుకోలేమని చెప్పేసి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు అనమాట. అప్పుడు చక్రేశ్వర మహాదేవ్ వచ్చి బ్రాహ్మణుడు వచ్చి నువ్వు పోవాల్సిన అవసరం లేదు, దోమలు ఏదో ఒక విధంగా మనం దాన్ని బారదోలుతాము, వాటికి మీద నువ్వు ఇక్కడే హాయిగా నువ్వు చేసుకో. సో అక్కడే ఆయన లాస్ట్ శరీరం వదిలింది కూడా అక్కడే సాధన కోసం. అటు ఇక్కడ చక్రేశ్వర మందిరం ఉంది, అక్కడ శివుడు క్షేత్ర పాలకుడు అనమాట. సో వజ్రనాభుడు ప్రతిష్ఠించిన 4 శివమూర్తుల్ని, భూతేశ్వర మహాదేవ్ మథుర, తర్వాత చక్రేశ్వర మహాదేవ్ గోవర్ధన్, కామేశ్వర మహాదేవ్ కామ్యవన్, గోపేశ్వర మహాదేవ్ వృందావన్. సో 4 శివుడు. సో వాళ్ళ 4 దిక్కుల ప్రజమండలంలో ప్రతిష్ఠించాడు అన్నమాట. 500 ఇయర్స్. సో ఇక్కడ వచ్చి చూస్తే ఇది మందిరం అనమాట, చక్రేశ్వర దేవ్ మహాదేవ్ మందిరం, పక్కనే శివలింగం మనం చూడొచ్చు. సో చక్రేశ్వర మహాదేవుని. సో తర్వాత వచ్చేది ధాన్ ఘాటి. నెక్స్ట్ ప్లేస్ వచ్చి ధాన్ ఘాటి. ఒకసారి గోవర్ధన పర్వతం మధ్యలో ఒక చిన్న మార్గం ఉండేది అనమాట, చిన్న మార్గం. సో కృష్ణుడు గోపాలు అక్కడ కాపు కాచి గోపికల దగ్గర పన్ను కట్టించుకునే వాళ్ళు అనమాట, ట్యాక్స్, టోల్ ట్యాక్స్ అంటే. ఇంకా పక్కన పక్కన ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి, వాళ్ళు అట్లా వెళ్ళి దాని ద్వారా వెళ్ళి వాళ్ళు వెళ్ళి వాళ్ళ పాల పదార్థాలు వాళ్ళు అమ్ముకోవచ్చు, కానీ అటు వెళ్ళాలి చాలా దూరం అనమాట, ఇది చాలా షార్ట్ కట్ ఇది. సో కృష్ణుడు గోపాలు అక్కడ కూర్చొని వచ్చినప్పుడల్లా ట్యాక్స్ కట్టించాను అనమాట. సో గోపికలు వారి పాలు పెరుగు నెయ్యి పాల పదార్థాలు అమ్ముకోవాలంటే ఈ మార్గం గుండానే వెళ్ళాలి. కొన్ను కట్టకపోతే వేరే మార్గం చాలా దూరంగా ఉంటుంది. అప్పుడు వారు వాదోపవాదం తర్వాత గోపికలు పాదపదార్థాలు కొంత పన్ను కట్టి ముందుకెళ్లేవాళ్ళు. అప్పుడు ఇట్లా రోజు అనమాట ఏదో డిస్కషన్ గొడవలు అని. కానీ యోగమాయ ప్రభావం వల్ల అది రోజు మర్చిపోయేవాళ్ళు వాళ్ళు. మళ్ళీ అదే మార్గంలో వెళ్ళేది, మళ్ళీ అదే కొట్లాట, మళ్ళీ డిస్కషన్, మళ్ళీ అయిన తర్వాత రోజు మర్చిపోయి మళ్ళీ ప్రతిరోజు ఇదే వెళ్ళి జరుగుతూ ఉండేది అనమాట దాన్ ఘాటి. సో ఇది మనం చూడొచ్చు అనమాట, దాన్ ఘాటి మందిరం ఉంది ఇక్కడ. మందిరంలో విగ్రహం ఎక్కడ ఉందో చూపించారు. అఫ్ కోర్స్ నాకు తెలిసి 100% అదే విగ్రహాలు అదేనా అని డౌటే. 99% ఉన్నాయి, 1-2 మిస్ అవ్వచ్చు. సో ఎందుకంటే మనకి ఇంటర్నెట్కి వెళ్ళినప్పుడు పేరే అది పెడుతున్నాడు, విగ్రహం ఏదేదో పెట్టేస్తున్నాడు. ఓకే, సో నాకు ఇది ఒకటి మాత్రం డౌట్గా ఉంది, ఇదేనా విగ్రహం అని దానిఘాటి మందిరంలో. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి అనయోర్. అనయోర్ అనేది ఒక గ్రామం అన్నమాట. ఈ గ్రామంలోని నంద మహారాజ్ ఆధ్వర్యంలో అన్నకూట మహోత్సవం జరిగిందనమాట. అప్పుడు ఇంద్రుడు పూజ చేసింది, ఇంద్రుడు పూజ వద్దనుకున్న తర్వాత అన్నకూట క్షేత్ర పెద్ద వచ్చిన వాళ్ళందరూ కూడా బాగా తీసుకొచ్చే పలహారాన్ని ఒక అన్నకూటం చేసి ఈ ప్లేస్ లో నుంచే గోవర్ధనుడికి వాళ్ళు నైవేద్యం పెట్టారనమాట ఈ ప్లేస్ లో నుంచి. అప్పుడు అంటే వారు వండిన వంటకాలన్నీ కూడా నైవేద్యం పెట్టిన స్థలం ఇది. అప్పుడు కృష్ణుడు గోవర్ధన రూపంలో నైవేద్యం స్వీకరిస్తూ అనయోర్ అనయోర్ అని చెప్పేసి ఆనందంగా ఘోషించాడు అనమాట. అనయోర్ అనయోర్ అంటే నాకు ఇంకా కావాలి తీసుకురండి, ఇంకా కావాలి ఇంకా తీసుకురండి అన్ని తీసుకొచ్చాడు అనమాట. ప్రజవాసులు ఆనందంగా వండుతూ వడ్డిస్తూనే ఉన్నారనమాట అనయోర్. సో ప్రసన్న గారి గ్రామం అక్కడి నుంచి ఆ స్థలంలో నుంచి వాళ్ళు చేస్తారు. సో ఇక్కడే మాధవేంద్రపురి కూడా గోపాలుడి విగ్రహం కనిపెట్టిన స్థలం ఇది. మాధవేంద్రపురి గోవర్ధనుడు గోపాలుడు సారీ గోపాలుడిని విగ్రహం ఇక్కడ నుంచి కనిపెట్టాడు అప్పుడు. సో మందిర నిర్మాణం జరిగింది తర్వాత ఆ విగ్రహం గోపాలుడి విగ్రహము నాద్వార్కి పంపడం జరిగింది. అది ప్రస్తుతానికి రాజస్థాన్ లో ఉంది నాద్వార్. సో వజ్రాడు ప్రతిష్ఠించినటువంటి 2 నాథమూర్తులు, రెండు, ఒకటి వచ్చి గోపాలనాథ్ అదే గోవర్ధనుడు, 2 గోపీనాథ్ బృందావనం. సో వజ్రనాభుడు చేసింది. సో మనం చూడొచ్చు ఇది ఒక పక్క ఏమో అనయోరు అనే గ్రామం, ఇంకోవైపు ఏ స్థలంలో నుంచి మనం గోవర్ధనుడికి నైవేద్యం పెట్టిన స్థలం. గోవర్ధన పూజ రోజు అందరూ ఇక్కడ తీసుకొస్తారు అన్నమాట. తీసుకొచ్చి ఇక్కడ నుంచి వాళ్ళు నైవేద్యం పెడతారు ఇక్కడ నుంచి. తర్వాత నెక్స్ట్ వచ్చింది గోవింద కుండ. సో గోవింద కుండ ఇక్కడే అనమాట ఇంద్రుడు అభిషేకం చేసిన చోటు. గోవర్ధన ఎత్తాడు, తర్వాత ఇంద్రుడికి అర్థమైపోయింది కృష్ణుడే దేవాదేవుడు అని అర్థమైపోయిన తర్వాత కృష్ణుడికి ఇంద్రుడు అభిషేకం చేసిన చోటు అనమాట. సో ఆయన చేసిన తర్వాత దేవతలందరూ కూడా శివుడు బ్రహ్మ ఇదే చోటు ఇంద్రుడి తర్వాత నుంచి అభిషేకాలు చేశారు అనమాట. ఇక్కడ బ్రహ్మ స్వయంగా గోవింద అనేటువంటి నామస్మరణం చేశాడు, నామకరణం చేశాడు, అందుకని దీన్ని గోవింద కుండ అంటారు అనమాట. సో నందమహారాజు వీళ్ళందరినీ చూసి విస్మయించి గురి చేసింది అనమాట. ఇది కృష్ణుడికి అభిషేకం చేయడానికి వీళ్ళందరూ వచ్చారు అసలు దేవతలు. ఎందుకంటే నందమహారాజుకి నా కొడుకు అనే భావం తప్ప ఇది నిజంగా విష్ణువా లేకపోతే దేవాదేవుడు అనేటువంటి ఆలోచన ఆయనకి అసలు నేను కూడా లేదు. అసలు నా పిల్లోడు ఈయనకేం తప్ప శివుడు అందరూ వచ్చేసి చేస్తున్నారు. సో మాధవేంద్రపురి ఈ కుండం దగ్గర ఉన్నప్పుడు ఒక బాలుడి రూపంలో కృష్ణుడు పాలు ఇచ్చి గోపాలుడి యొక్క విగ్రహాన్ని కనుగొనేలా చేశాడు. నేను గమనించినట్లయితే మాధవేంద్రపురి ఇక్కడికి వచ్చి ఉపవాసం ఉన్నాడు అనమాట. ఎవరైనా ఆయన పోయి అడుక్కోడు, ఎవరైనా తీసుకొచ్చేస్తే మాత్రం తాగుతాడు. అప్పుడు అక్కడ వెళ్ళినటువంటి ఆడవాళ్ళంతా కూడా తీసుకుని వెళ్ళినప్పుడు చూస్తారన్నమాట ఇతను జపం చేసుకుంటా కూర్చో ఉంటాడు మాధవేంద్రపురి అక్కడే. అప్పుడు గోపాలుడికి అర్థమైపోయింది ఉపవాసం ఉన్నాడని. అతను తీసుకొచ్చి కుండ తీసుకొచ్చి పాలు తీసుకొని తాగమంటాడు. నీకు ఎలా తెలుసు నేను ఉపవాసం ఉన్నానంటే ఇక్కడ వచ్చిన వాళ్ళ గోపికలు లేదా మాతాజీలు చెప్పారు, అవి తీసుకొచ్చి ఇచ్చానంట. అప్పుడు చెప్పాడు అనమాట. అప్పుడు తాగేసిన తర్వాత అతనే కల్లోకి వచ్చి చెప్పాడు అనమాట. ఇట్లా ఇక్కడ పక్కనే గోపాలుడు ఇక్కడే నేనున్నాను, ఇక్కడ అంతా వేడి చలికి అంతా నేను అయిపోతున్నాను, దయచేసి వచ్చి తీసేయమని. అప్పుడు మాధవేంద్రపురి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సహాయం తీసుకొని సో గోపాలుడి యొక్క ప్రతిష్టని చేస్తాడు అనమాట. సో గోవర్ధుడి పైన గోపాలుడి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఆ మందిరము లేదు, ఆ విగ్రహం లేదు. అదే నాథ్వార్కి వెళ్ళిపోయింది రాజస్థాన్. రాజస్థాన్ కానీ పోతే నాథ్వార్ లో విగ్రహం చూడొచ్చు. సో ఇదన్నమాట ఒకటి గోవిందకుండ, వాటి యొక్క ఫొటోస్ ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి పుంచెరి కా లౌటా బాబా. పుంచెరి అనే గ్రామం ఉంది అని చెప్పాను కదా, తోక లౌటా బాబా. సో గోదావరి యొక్క దక్షిణ ఆఖరి అంచున లౌటా బాబా కాపలా కాస్తున్నారు. లౌటా బాబా అంటే ఒక గోపబాలుడు. ఆయన ఏం చేస్తాడు, ఆఖరి అంచున కాపలా కాస్తున్నాడు అనమాట. ఈయన ఏంటంటే కృష్ణ బలరాము బృందాన్ని వదిలి వెళ్ళేటప్పుడు మధురకి వెళ్ళేటప్పుడు ఆయన ఏమన్నాడు, 2 రోజులు మేము తిరిగి వచ్చేస్తాం అన్నాడు. సో ఈయన, సో కృష్ణుడు ఇప్పటికైనా వస్తాడులే అని ఇంకా నమ్మకంగా అక్కడ వెయిట్ చేస్తున్నాడు అన్నమాట. ఎందుకంటే వస్తే గాని అందరం కూర్చొని ప్రసాదం తీసుకోవచ్చు, అయినా నువ్వు మాట ఇచ్చావు కదా నువ్వు వస్తావులే అని చెప్పేసి తిరిగి అక్కడే ఉండి వెయిట్ చేస్తున్నాడు అనమాట. అట్లా ఎదురు ఇప్పుడు కూడా నమ్మకంగా ఎదురు చూస్తూనే ఉన్నాడంట. సో కృష్ణుడు గోదు ఎత్తినప్పుడు లౌటా బాబా కూడా ఈయన కర్ర పట్టుకొని నిల్చుకున్నాడంట, అంటే కృష్ణుడి కోసం ఆయన సపోర్ట్గా. ఒకడే పట్టుకోలేకపోతున్నాడు, నేను కూడా ఎట్టో కానీ నా వంతు సహాయం నేను చేయాలని. కాబట్టి ఇది అర్థమైపోయింది తర్వాత కృష్ణుడు ఒక జరి కట్టించాడు అనమాట. మనం మహిళనైనా అది ఆయనే మోస్తున్నాడని ముందుకు వెళ్ళిపోయాడు. తర్వాత అది కొంతమంది ఆ విగ్రహాన్ని చూస్తే మాత్రం హనుమంతుడి లాగా పూజిస్తారు అనమాట, చూడడానికి హనుమంతుడి లాగా ఉంటాడు కనిపిస్తే. కానీ యాక్చువల్గా ఆయన పూచరిక లౌటా బాబా. లౌటా అంటే తిరిగి వస్తాడేమో అని లౌటా. సో ఇదన్నమాట మందిరము ప్లస్ లోపల ఉన్నటువంటి లోటా బాబా యొక్క విగ్రహం. తర్వాత వచ్చేది సురభి కుండ. సో సురభి కుండ అంటే మన తెలిసిన దాకా ఈ గోర్ధనలో భాగంగా సురభి ఆవు గోర్ధనల తర్వాత ఇంద్రుడిని వెంట పెట్టుకొని కృష్ణుడి దగ్గరికి వచ్చింది. ఇంద్రుడికి అర్థమైపోయింది మనకి చాలా పెద్ద ప్రమాదం ఉంది అని చెప్పేసి వెంటనే ఇంద్రుడు ఏం చేశాడు, తెలివిగా సురభి ఆవుని తీసుకొచ్చాడు ఆయన తరఫున రికమెండేషన్ కోసం. సో రాగానే సురభి అవి ఫస్ట్ టైం కృష్ణుడిని కీర్తించింది ఆయన ప్రార్థనలతో కీర్తించింది. సో ఇంద్రుడిని మన్నించమని చెప్పి ఆమె కోరింది. సో కృష్ణుడు గోవిందుడు కావున సురభి మాటలు తప్పక మన్నిస్తాడు అని బ్రహ్మ ఇంద్రుడికి సహాయం చేయమని సురభిని కోరు. సో ఇంద్రుడు పోయి బ్రహ్మను అడుతాడు, బ్రహ్మ అంటాడు పోయి సురభిని తీసుకోబో, ఎందుకంటే ఆయన గోవిందుడు కదా, గోవిందుడు కాబట్టి ఖచ్చితంగా మన్నిస్తాడని చెప్పాడు అనమాట. అప్పుడు మన్నిస్తాడు సురభి, తన నివాసం కోరుకుంది అనమాట, నేను ఇక్కడే ఉండాలనుకుంటున్నాను గోవర్ధన దగ్గర, నిన్ను స్మరించుకుంటాను. సరే కృష్ణుడు సరే ఉండమని చెప్పాడు అనమాట. సో వజ్రనాభుడు ఈ కుండను ఆయనే కట్టించారని నమ్ముతారు, బట్ కరెక్ట్గా గ్యారంటీ లేదు. సో ఇదనమాట సురభి కుండ. సో సురభి కుండ యొక్క అనుభవాలు మనం చూడవచ్చు. నెక్స్ట్ వచ్చేది లాస్ట్ ఆల్మోస్ట్ వచ్చేసాము, ఉద్ధవ కుండ. మనం చెప్పినట్టుగానే ఫస్ట్ లో మనం చెప్పుకున్నాం కదా, ఉద్ధవుడు అశోక వనం ఉంది కదా, దాని పక్కనే పుష్పవనం ఉంది అనమాట. ఆ పుష్పవనం దగ్గరే ఉద్ధవ కుండ ఉంది. సో వజ్రనాభుడు స్థాపించిన కుండం ఇది. సో కుసుమ సరోవరం వెనక ఉండే భాగం ఉంటుంది ఇది. సో ఉద్ధవుడు గోపికలు తిరిగే ఈ చోటు కనీసం గడ్డిపోసినగా ఉండాలని కృష్ణుడు ప్రార్థించిన ప్రదేశం ఇది. ఒక చిన్న మందిరం కూడా ఉంది ఇక్కడ, ఇది రాధా ఉద్ధవ బిహారీ విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ. కాబట్టి ఇదనమాట ఉద్ధవ కుండ సంబంధించినటువంటి ఫోటోస్ అనమాట. తర్వాత లాస్ట్ది రాధాకుండ శ్యామ. సో చాలా ప్రాముఖ్యమైంది యాక్చువల్గా రాధాకుండు శ్యామకుండు చుట్టే చాలా ఉన్నాయి చూసేటి, చాలా లీలా స్థలాలు ఉన్నాయి. ఆచార్యులు వాళ్ళ యొక్క సమాధులు ఉన్నాయి, వాళ్ళ ప్రార్థన భజన కుటీరులు ఉన్నాయి. తర్వాత పాండవులు నిలుచుకొని 5 చెట్లలాగా వాళ్ళు అక్కడే ఉన్నారు ఇప్పటికి కూడా, రాధాకుండని శ్యామకుండని. సో కృష్ణుడు అరిష్టాసుడిని యుద్ధ రూపంలో ఉన్న రాక్షసుని అరిష్టాసుని చంపిన తర్వాత సరదాగా రాధారాణి ప్లస్ గోపికలతో వాళ్ళతో సరదాగా ఉండి వాళ్ళని తాకాలని ప్రయత్నిస్తాడు అనమాట. అప్పుడు యుద్ధను చంపిన కారణంగా పాప మూట కట్టుకున్నావు అని చెప్పి వాళ్ళు ఆయన్ని నిందిస్తారు అనమాట. కావున వెంటనే అన్ని తీర్థ స్థలాల్లో పోయి నువ్వు స్నానం చేసినట్లయితే పాపము నుంచి నువ్వు ముక్తులవుతావు అనమాట. ఇంతకుముందు అలాగే జరిగింది అక్కడ ఏమకున్నది మానసికంగా. సో ఇప్పుడు అన్ని తీర్థ స్థలాల్లో పోయి నువ్వు నువ్వు కానీ స్నానం చేస్తే కానీ అదే వాదోపల్ జరిగింది, అదే సేమ్. ఎద్దుగా అసలు రాక్షసుడునా, కాదు కాదు అది కుదరదు అది ఎద్దు అని తీవ్రంగా కాబట్టి వాదోపల తర్వాత ఈ విషయాన్ని తీవ్రంగా తీసుకున్న కృష్ణుడు ఈ రెండు కుండ ఏర్పడడానికి కారణమయ్యింది. సో కృష్ణుడు బృందావనం వదిలి వెళ్ళడం ఇష్టం లేక తన కాలి మడమతో తన గట్టిగా భూమి మీదకి అదవంగానే శ్యామకుండను ఏర్పరిచి ప్రపంచంలోని అన్ని పుణ్య నదుల్ని ఆహ్వానించి నీటిలోతో ఇక్కడ నింపమన్నాడు. సో నింపిన తర్వాత చిరుమందహాసంతో దానిలో స్నానం చేసి తన పాపాన్ని కడిగి వేసుకున్నాడు. కృష్ణుడు ఇప్పుడు ఈ రాక్షసుని మీరు వెనకేసుకొచ్చారు కాబట్టి మీరందరూ పాపం చేశారు, కావాలంటే నా కుండలో స్నానం చేసి ఆ పాపాన్ని నివృత్తి చేసుకోవచ్చు కానీ ఒక సూచన ఇస్తాడు. అప్పుడు వాళ్ళు అవసరం లేదు మా కుండను మేమే తయారు చేసుకుంటాము అని వారి గాజులు తీసుకొని ఆ గాజులతో వాళ్ళ కుండని తయారు చేస్తారు అనమాట. సో ఒక వారం అప్పుడు తయారు చేసారు, ఇక నీళ్లు కావాలి కదా అక్కడికి, సో పుణ్య నదుల్లో నుంచి మొత్తం నీళ్లు కావాలి. ఇప్పుడు ఏం చేశారంటే వరుసగా అందరూ వరుస నిలబడుకోమని ఇక్కడ నుంచి మానసిక గంగ దాకా అంటే గంగలో నుంచి నీళ్లు తీసుకొచ్చాడు పోయిద్దామని వరుస నిలబడతారు అనమాట బిందెలతో. ఓకేనా, ఆ నుంచి వరుసగా బిందెలు పాస్ చేసుకుంటా అట్ట అట్ట పాసాలు చేసుకుంటా కోసం అటు వాళ్ళు నింపుదాం అనుకున్నారు అనమాట. కానీ అది చాలా పెద్ద కుండ కావడంతో అర్ధరాత్రి వరకు సగం సగం కూడా నిండలేదన్నమాట ఆ కుండ, నింపలేకపోయారు. అప్పుడు కృష్ణుడు సై చేశాడు అనమాట పుణ్య నదులందరినీ, వాళ్ళట నా మీద వాళ్ళు బెట్టుగా ఉన్నారు వాళ్ళు కాబట్టి ఎట్లా మీరే పోయి ఆయన ప్రార్థించండి, ఆ పర్మిషన్తో మీరు ఇలా కుండను నింపండి అన్నారు. సో అప్పుడు ఆ పుణ్య నదులు వెళ్ళి రాధారాణి వేడుకుంటాయి అనమాట, ఏమండి మాకు అనుమతి ఇచ్చండి మేము మీ కుండలో మేము వచ్చి మేము ఈ విధంగా మేము మీకు సేవ చేసుకుంటాము అని. అప్పుడు ఆ ఒప్పుకున్నది అనమాట. అప్పుడు శ్యామకుండలో ఉంచిన నీళ్ళన్నీ రాధాకుండకు వచ్చి ఆ ప్రవేశిస్తాయి అనమాట, ఆ రాధాకుండ అంతా కూడా నిమిత్తం. అప్పుడు కృష్ణుడు ప్రకటించారు అనమాట, నా కుండ కంటే కూడా రాధాకుండ చాలా విశిష్టమైంది, అందరూ కలిసి రెండు కుండల్లో స్నానం చేస్తారు. అప్పుడు వీళ్ళిద్దరు వీళ్ళందరూ కలిసి రెండు కుండల్లో స్నానం చేశారు అనమాట. సో ఆ విధంగా ఇది రాధాకుండ శ్యామకుండ. చూస్తే రాధాకుండ ఏమో బాగా స్క్వేర్ గా ఉంటుంది అనమాట, కానీ శ్యామకుండ మాత్రం టింకర్ గా ఉంటుంది అనమాట. నిలబడితే వంక టింకరే కదా, అందువల్ల వంక టింకర్ గా ఉంటుంది అనమాట. సో వాస్తవానికి అది అట్లా ఎందుకు అయిందంటే అంట, సో ధర్మరాజు ఈ ఈ కుండను తయారు చేసేటప్పుడు ధర్మరాజు స్వయంగా రఘునాథ్ గోస్వామి యొక్క కల్లోకి వచ్చి చెప్పారనమాట, మేము అక్కడే ఉన్నాం చెట్ల రూపంలో, మేము 5 మంది అక్కడే ఉన్నాం, నువ్వు ఈ వీటిని కట్టే ఈ క్రమంలో మీరు చెట్లు ఆడ నరికేస్తావు, చెట్లే కదా అని నరికేస్తావేమో, యాక్చువల్గా మేము అందరం ఉండి అక్కడ మేము ధ్యానం చేస్తున్నాము కృష్ణుని మేము తలుచుకుంటున్నాము, దయచేసి దాన్ని మమ్మల్ని మాత్రం నువ్వు తీసేయవద్దు పెరిగేయవద్దు అని చెప్తే, అప్పుడు వాటిని దృష్టిలో పెట్టుకొని వాటిని దాన్ని క్రాస్ చేసి కట్టారు అనమాట. సో అందువల్ల అది కొంచెం మనకి రఘునాథ్ దాస్ గోస్వామి ధర్మరాజు కల్లో వచ్చాడు, ఆయన కల్లో చెప్పాడు అనమాట, మేమందరం ఇక్కడే ఉన్నాం 5 మంది పాండవులు ఇక్కడే ఉండి భగవంతుని ధ్యానంలో మేము స్మరించుకుంటా ఉన్నాము అని చెప్పి చెప్పాడు అనమాట. సో ఆ విధంగా కొంచెం శ్యామకుండ సక్రమంగా ఉండదు అనమాట. సో రాధాకుండలో మళ్ళీ చాలా ప్లేసెస్ ఉన్నాయి, సో మనం అన్ని మనం చూడే ప్లేసెస్ ఉండవు, కానీ ఒక 2-3 మెయిన్ ప్లేసెస్ ఉన్నాయి. అది ఎట్లాగో మనం రఘునాథ్ దాస్ గోస్వామి యొక్క ఆయన గురించి మనం లైఫ్ హిస్టరీ వేటప్పుడు మనం ఎలాగో అప్పుడు మనం చర్చించుకోవచ్చు. సో ఆ విధంగా మనం రాధాకుండ ఆల్మోస్ట్ దగ్గర స్టార్ట్ అయ్యి మళ్ళీ రాధాకుండ కట్టి మళ్ళీ వచ్చేసాము. అంటే మన ఫస్ట్ టైం ఉన్నప్పుడు రాధాకుండ వైపు వెళ్ళలేదు, వెంటనే పుష్ప సరోవరంకి వెళ్ళిపోయాము. ఆ పుష్ప సరోవరం అట్లా వచ్చి మళ్ళీ రాధాకుండ వచ్చి మళ్ళీ పుష్ప సరోవరంకి వచ్చేస్తాం మనం. సో ఆ విధంగా ఇదంతా కూడా పరిక్రమ జరుగుతుంది. సో ఈరోజు మనం బలరామ జయంతి సందర్భంగా గోవర్ధన్ చూడలేకపోయినా గోవర్ధన్ గురించి, సో సో మనకు తెలిసిందే కదా ఆధ్యాత్మిక స్థాయిలో చూడడం అంటే మనం ఏమి ఎక్కడ చూడలేము, ఎలా చూడగలుగుతాం వాస్తవానికి ఇక్కడతో మనం ఏం చూడలేము కదా, కానీ ఎలా చూడగలుగుతాం అని శ్రవణం ద్వారానే మనం చూడగలుగుతాం దాన్ని కాబట్టి. సో ఆచార్యులు పరంపర రాధాకృష్ణులు అందరూ కూడా మనకి గొప్ప అవకాశం. మన గోవర్ధన్ గిరి తిరగడం కానీ, రాధాకుండ శ్యామకుండ స్నానం చేయడం కానీ, ఇవన్నీ కూడా మనం ఏం చేసామని, ఇవన్నీ మనం చూడడానికి లేదా ఇవన్నీ మనం తాకడానికి, ఇవన్నీ మనం చేసాం. భగవంతుడు ఆచార్యుడు వాళ్ళు పడిన కష్టం ఉంటాం. సో వాళ్ళ యొక్క ప్రార్థనతో భగవంతుడు అనేక అనేక లీలలు చేస్తున్నాడు. సో మనకు కూడా ఒక అవకాశం. శ్రీల ప్రభుపాదకి అనంత కోటి వైష్ణవ వృందకి, గురుధర్మ హరినామ సంకీర్తనకి, రాధాకుండ శ్యామకుండకి, గిరి గోవర్ధనకి, మధురాధామ్ కి, వృందావన ధామ్ కి, గౌర ప్రేమానంద్